అందరికీ నమస్కారం అండి. ఈరోజుకి మురళి మన సౌందర్య లహరి మొదటి మురళిని ప్రారంభించుకుందాం.
శ్రీవల్లభాసమాశ్లిష్టం దశహస్తం గజాననం గణనాథమహం వందే సర్వసిద్ధిప్రదాయకం శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శ్రీశివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీకుమారగణనాథ అంబాయై నమః.
సౌందర్య హరి మొదటి ప్రవచనానికి అందరికీ సుస్వాగతం అండి. యాక్చువల్గా నేను శివపదము చిన్న శివుడు ధరించిన రూపమే అమ్మ అని చేద్దాం అనుకున్నాను, కానీ సౌందర్య లహరి అంటేనే చైతన్యము కాబట్టి నువ్వు ఈ పాట ప్లే చేయమని చిన్మయ జ్యోతిర్లింగము అనే పాటని ప్లే చేయించడం అనేది ఒక అద్భుతంగా అమ్మ ఆశీర్వాదంగా భావిస్తూ ఈ సౌందర్య లహరిని అనే మురళిని ప్రారంభించుకుంటున్నాము.
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. సర్వచైతన్య రూపాంతాం ఆధ్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్.
దివ్యమైన సౌందర్య లహరిని అందించిన వారు శ్రీ 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 ఆదిశంకర భగవత్పాదుల వారు. ఆదిశంకరులు అనగానే భారతీయులు అందరికీ జగద్గురు భావన ఏర్పడుతుంది. జగద్గురు శబ్దానికి అర్థం శంకరుల వద్దనే సిద్ధిస్తున్నది. శంకరుల గ్రంథాలను మూడింటిగా మనం విభజించుకోవచ్చు. ఒకటి భాష్య గ్రంథ రచన, ప్రకరణ గ్రంథ రచన, స్తోత్ర వాంగ్మయం. ఇలాంటి సౌందర్య లహరి ఉపోద్ఘాతం మనకు ఇంకా మరెన్నో విషయాలను శ్రీనివాస యానముద్ర గారి ద్వారా విందామా. మరి శ్రీనివాస్ గారు.
శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. సౌందర్య లహరి శ్రీ శంకర భగవత్పాదుల వారి మూడు కావ్యములు స్తోత్ర రాజ్యములుగా చెప్పబడుతున్నాయి. ఒకటి సౌందర్య లహరి, రెండు శివానంద లహరి, మరియు ఆనంద లహరి. ఆదిశంకరులు వారు భారతీయ సనాతన విద్యలన్నింటినీ వ్యాసుని తర్వాత విస్తారం చేసి అందించినటువంటి సాక్షాత్తు శివావతారం. వేదధర్మం మీద ఆధారపడి విస్తరిల్లినటువంటి సనాతన భారతీయ ఆర్షధర్మం ఏదైతే ఉందో దాన్ని శంకర భగవత్పాదుల వారు తన వాంగ్మయంలో మూడు భాగాలుగా అందించారు. ఒకటి భాష్య గ్రంథాలు, రెండు ప్రకరణ గ్రంథాలు, మూడు స్తోత్ర వాంగ్మయం. భాష్య గ్రంథ రచన. ప్రస్థాన త్రయానికి శంకర భగవత్పాదుల వారు భాష్యాన్ని రచించారు. అది ఉపనిషత్ ప్రతిపాద్యమైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని అంతటినీ అందిస్తున్నది. అవిచ్ఛిన్నమైన బ్రహ్మ విద్యా పరంపరని ప్రతిష్ఠించినటువంటి శంకర భగవత్పాదుల వారు బ్రహ్మసూత్రాలకు, ఉపనిషత్తులకు, భగవద్గీతకు భాష్యను రచించారు. ఇది ప్రస్థానత్రయ భాష్య రచన. అందులో ప్రతిపాదించినటువంటి అద్వైత జ్ఞానానికి అందరికీ అందించడానికి ఆ మహానుభావుడు ప్రకరణ గ్రంథ సాహిత్యాన్ని అందించారు. ఏక శ్లోకి నుంచి సహస్ర శ్లోకి వరకు విస్తారమైన ప్రకరణ గ్రంథరచన చేశారు. సామాన్యుడు కూడా తేటగా బ్రహ్మ జ్ఞానాన్ని అందించేటువంటి అద్భుతమైన వారి యొక్క కృషి ఈ ప్రకరణ గ్రంథ సాహిత్యంలో లభిస్తుంది. ప్రకరణ గ్రంథాలకు ఉదాహరణ వివేక చూడామణి, అపరోక్షానుభూతి, ఆత్మబోధ మొదలుగునవన్నీ ప్రకరణ గ్రంథ సాహిత్యం. మూడవది స్తోత్ర సాహిత్యం. ఇది ఉపాసనకి సంబంధించినటువంటి విషయం. ఆ ఉపాసనా రహస్య సంబంధమైన స్తోత్ర సాహిత్యాల్లో అష్టకాలు మొదలుకొని సౌందర్య లహరి వరకు విస్తారమైన వాంగ్మయం ఉంది. ఈ సౌందర్య లహరి గురించి ఒక కథ మనకు కనపడుతుంది. సౌందర్య లహరి శంకరులు రచించారు అని విద్యారణ్యుల స్వామి వారు శంకర విజయంలో చెప్పారు. శంకరులు మూకాంబిక అమ్మవారిని దర్శించి ఈ సౌందర్య లహరిని రచించారు. అలాగే మార్కండేయ సంహిత, ఆనందగిరి శంకర విజయంలో కూడా సౌందర్య లహరి ప్రస్తావన ఉన్నది. దీనికి ఒక కథ ఉన్నది. ఆదిశంకర భగవత్పాదుల వారు సనాతన ధర్మ ప్రతిష్ఠ చేస్తూ హిమవత్పర్వత కేదార భూములకు వెళ్ళారు. అక్కడ కేదారం వద్ద ఆయన ధ్యాన సమాధి స్థితిలో ఉండగా యోగశక్తితో కైలాస పర్వతానికి చేరుకోగలిగారు. ఇక్కడ స్వామివారికి దత్తాత్రేయ స్వామివారి ఆనతి మేరకు మహాకైలాసం చేరుకున్న తర్వాత అక్కడ పార్వతీ పరమేశ్వరులు ఉభయులు ఆయనకు దర్శనమిచ్చారు. అప్పుడు పరమేశ్వరుడు చాలా సంతోషంగా 5 స్ఫటికలింగాలను ఇచ్చారట ఆయనకి. తన అంశావతారమైన జగద్గురువులకు ఆది గురువు పరమగురువు అయినటువంటి శివుడే స్వయంగా స్ఫటికలింగాలను ఇచ్చాడు. అమ్మవారు కూడా సంతోషించి ఒక గ్రంథాన్ని ఇచ్చారట. శంకరులు ఈ 5 స్ఫటికలింగాలు గ్రంథాన్ని పట్టుకుని వస్తున్నారు. అమ్మవారు ఇచ్చిన ఆ గ్రంథమే సౌందర్యలహరి. త్రోవలో నందీశ్వరుడు ఆ గ్రంథాలని తీసుకొని సగం తను ఉంచుకొని సగం మాత్రమే శంకర్లకు ఇచ్చారట. అప్పుడు శంకర్ల వారు చూస్తే మొత్తం 100 శ్లోకాల్లో ఆయనకు దక్కినది 41 శ్లోకాలు మాత్రమే, మిగతా 59 శ్లోకాలు లోకానికి అనవసరం అని నందీశ్వరుడు ఆచార్యులా అన్నారట. అప్పుడు శంకర్లు కైలాసంలో ధ్యానంలో అమ్మవారిని ఎందుకు ఇలా జరిగిందని అడిగారట. అమ్మవారి ధ్యానంలో మిగులు 59 శ్లోకాలు నీవు రచించాని శంకర్లతో అన్నారట. అప్పుడు శంకర్లు 59 శ్లోకాలు వ్రాశారు. అలా మనకేం కావాలో అమ్మవారు శంకరుల ద్వారా రచింపజేశారు. ఇప్పుడు సౌందర్య లహరి 41 శ్లోకాలు ఒక భాగం, 59 శ్లోకాలు రెండో భాగం. కొంతమంది వ్యాఖ్యాతులు 41 శ్లోకాలను ఆనంద లహరి అని, 59 శ్లోకాలను సౌందర్య లహరి అని అన్నారు. ఈ కథ ద్వారా మనకు ఒక సూచన తెలుస్తుంది. అదేమిటంటే ఈ 41 శ్లోకాల్లో చెప్పబడుతున్నది ఏమిటంటే ఇందులో మంత్ర సంకేత, దేవతా సంకేత, యంత్ర సంకేతములు, ఉపాసనా రహస్యాలు ఉన్నాయి. ఇందులో 41 శ్లోకాల రచన తీరువేరు, 59 శ్లోకాల రచన తీరువేరు. 42 శ్లోకం నుంచి అమ్మవారి శిరస్సు మొదలుకొని పాదముల వరకు వర్ణన జరుగుతుంది. అందుకు 59 శ్లోకముల్లో ప్రధానంగా మనకు కనపడుతుంది ఆకేశ పాదాది వర్ణన. అమ్మవారి యొక్క సౌందర్యం అంతా దర్శింపబడుతున్నది కనుక సౌందర్య లహరి. ఆ సౌందర్యం యొక్క తత్వం సచ్చిదానందం. ఆ సచ్చిదానంద తత్వం అంతా చెప్పబడుతున్నది 41 శ్లోకాలు. అందుకే అది ఆనంద లహరి. అయితే ఇక్కడ ఒక కూర్పు చేయబడింది. ప్రారంభం నుండి అమ్మవారి వర్ణన మొదలుపెట్టినట్లయితే అది ఒక సామాన్యుడికి కేవలం ఒక స్త్రీ యొక్క వర్ణనలాగా అనిపించేది. ఆనంద లహరి జాగ్రత్తగా చదివితే ఆ దేవతా రూపము ఒకనొక ఆకృతి కాదు, అది ఒక మంత్రస్వరూపము, తత్వస్వరూపము, యోగ స్వరూపము, ఒక దివ్యము అని తెలుస్తుంది. ఆనంద లహరి శ్లోకాల్లో మన మనస్సు శుద్ధమవుతుంది. శుద్ధమైన చిత్తానికి అమ్మవారి స్పృహ లభిస్తుంది. దానితో మనం 59 శ్లోకాలు దర్శించగలం. ఇది శంకరుల కూర్పులో ఉన్నటువంటి గొప్ప ఔచిత్యం. సౌందర్య లహరిలో యంత్ర మంత్ర రహస్యములు చాలా దాగి ఉన్నాయి. సౌందర్యానికి మరొక పేరు శ్రీ విద్య, శ్రీ విద్యకు మరొక పేరు సుందరి విద్య. అమ్మవారి పేరు మహా త్రిపుర సుందరి. రామకృష్ణ పరమహంస దశమహా విద్యలను దర్శనం చేశారు. ఆయన అమ్మవారి కాళీ విద్యను సిద్ధింప చేసుకున్నారు భక్తితో. అమ్మవారికి సుందరి అనే పేరుని ఈ సౌందర్య లహరిలో మేళన చేసి అద్భుతంగా సౌందర్య లహరి అని పిలిచారు. ఈ సౌందర్య లహరి శ్రీ విద్యా సంప్రదాయానికి ప్రామాణిక గ్రంథం. సౌందర్య లహరి అనే నామం ఒక మంత్రం. అమ్మవారు సచ్చిత్ ఆనంద రూపం, అది విశ్వమంతా వ్యాపించి ఉన్నది. చైతన్యంగా చైతన్యం లేకుంటే సౌందర్యం లేదు. ఆ చిత్ శక్తి విద్యే శ్రీ విద్య లహరి అంటే ప్రవాహము లేక ప్రసారము, అదే చైతన్యం యొక్క ఉనికి. త్రిపుర సుందరి తత్వం ఈ ప్రపంచంలో నిరంతరం ప్రవహిస్తున్నది, ప్రసరిస్తున్నది. నిత్య నూతనత్వమునకు సర్వవ్యాపకంగా ఏ సచ్చిదానంద చిత్ శక్తి ప్రవహిస్తుందో అదే సౌందర్య లహరి. ఈ నామ ఉచ్చరణే పంచదశ మంత్ర జప ఫలితాన్ని ఇస్తుందని గురుగారు అన్నారు. సర్వం శ్రీకృష్ణ అర్పణ మస్తు.
ఆదిశంకరుల వారు ఇచ్చిన స్తోత్రములలో మణిపూసల వంటివి శివానంద లహరి, సౌందర్య లహరి. ఆయన రచించిన భాష్యములు మేధస్సుకు పదును పెడితే ఆయన స్తోత్ర వాంగ్మయం మనస్సును కరిగిస్తుంది. అది బుద్ధి సంబంధి, ఇది హృదయ సంబంధి. ఈ విధంగా రెండూ ఉన్నాయి, కానీ బుద్ధి హృదయం వేరువేరు కావు. అట్లే జ్ఞానం పరాభక్తి ఒకటే. ఇక సౌందర్య లహరి గ్రంథం రచన ప్రస్తావన శంకర విజయం ద్వారా తెలుస్తుంది. శంకరులు శ్రీ విద్యను బ్రహ్మ విద్యగా ప్రతిపాదించారు. ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య, కామసేవిత అని వ్యాసుల వారు బ్రహ్మాండ పురాణంలో రచించారు. ఈ శ్రీ విద్య ఆత్మవిద్య, దాన్నే మహావిద్య అన్నారు. సౌందర్య లహరిని మనం పరిశీలిస్తూ ఉంటే అద్వైత పరిమళాలు గబాలిస్తాయి. ఆయన జ్ఞానాన్ని ఉపాసనాన్ని సమన్వయపరిచిన తీరు కనిపిస్తుంది. సౌందర్య లహరి గురించి అద్భుతమైన కథ కూడా తెలియవస్తూ ఉంది. సౌందర్య లహరిపై శంకరుల వారిని ప్రభావితం చేసింది వారి పరమ గురువులు శ్రీ గౌడ భగవత్పాదుల వారు. సర్వ చైతన్య రూపిణి అమ్మవారు అని దేవీ భాగవత నిర్వచనం. సర్వ చైతన్యమే అమ్మవారు, అదే సౌందర్యం. కనుక సౌందర్య లహరి అంటే చైతన్య లహరి. ఆనందం ఎక్కడ ఉందో అందం అక్కడ ఉండి తీరుతుంది. అందం అంటే అది ఆనందమై తీరుతుంది. ఇవి రెండు అవిభాజ్య వస్తువులు. శివుడు శక్తి అవిభాజ్యం, ఆనందం అందం అవిభాజ్యం. కనుక అసలైన సౌందర్యం ఏమిటి అని పరిశీలిస్తే ఇంద్రియాలలో చైతన్యం ఉన్నంత వరకు ఆ ఇంద్రియం అందంగా ఉంటుంది. ఆ ఇంద్రియాలకు ఏది చైతన్యం అంటే ఇంద్రియాలను ప్రేరేపించే బుద్ధి మనకు కనిపిస్తుంది. బుద్ధిని ప్రేరేపించేది అదే చైతన్యం. సో అటువంటి సౌందర్య లహరిలోని మొదటి శ్లోకం విశేషాలను మనం రాధిగా కామేశ్వరి స్పీచ్ ద్వారా విందామా. మరి
శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. సౌందర్య లహరి అనుకుంటూ ఉంటే ధన్యత వస్తుంది. అమ్మ సచ్చిత్ ఆనంద స్వరూపిణి, విశ్వమంతా వ్యాపించి ఉంది. ఆ విశ్వవ్యాపక చైతన్యమే సౌందర్యము, చిచ్చక్తి. చైతన్యమే అందం, చిచ్చత్తి ఉపాసని శ్రీవిద్య. ఎడతెగక వస్తున్న తరంగములు ప్రసార చైతన్యానికి చెందినవి. ప్రసారము చైతన్యం యొక్క లక్షణం. రాగి తీగలో విద్యుచ్చక్తి ప్రవహించినట్టు అమ్మ అంతటా వ్యాపించి ఉన్నది. నిత్య నూతనంగా సర్వవ్యాపక శక్తి అయినదే సౌందర్య లహరి. చైతన్యాన్ని గ్రహించి తాదాత్మ్యం చెందితే అదే చిదానందం, అదే సౌందర్యం. సచ్చిదానంద తత్వమే నిజమైన సౌందర్యం. శంకర భగవత్పాదులు కైలాసానికి వెళ్లి సౌందర్య నగరిని కాకుండా 5 లింగాలని తీసుకువచ్చారు. వాటిలో యోగలింగం కాంచి కామకోటి పీఠంలోను, ముక్తిలింగం కేదారంలోను, వరలింగం నేపాల్లోని నీలకంఠ క్షేత్రంలోను, భోగలింగం శృంగేరిలోను, మోక్షలింగం చిదంబరంలోను ప్రతిష్ఠించి ఈనాటికి వాటికి పూజలు జరుగుతున్నాయి. ఇప్పుడు సౌందర్య లహరిలో మొదటి శ్లోకంలోకి ప్రవేశిద్దాం. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో నఖలు కుశల స్పందితుమపి. చెట్టుకి విత్తుబలే, ఒక మహావృక్షం ఒక చిన్న విత్తనంలో ఉన్నట్టు సౌందర్య లహరిలోని ఈ ప్రథమ శ్లోకం చాలా ముఖ్యమైనది. ఇది సమయాచార పద్ధతిలో చెప్పబడింది. సమయ అని చెప్పబడుతున్నది చంద్రకళా స్వరూపిణి అయిన అమ్మవారు. సామయికులు అంటే అమ్మ భక్తులు, శివశక్తుల ఏకత్వాన్ని ఆరాధించేవారు. ఈ శ్లోకం సమయాచార సంప్రదాయాన్ని అనుసరించి ఉన్నది. శివశక్తుల ఏకత్వం తెలియవరుస్తూ చెప్పబడింది. అమ్మ సదాశివ పతివ్రత, శక్తితో ఉన్నప్పుడే శివుడు సృష్టి స్థితి లయలు చేయగలుగుతున్నాడు, లేనట్లయితే స్పందించను కూడా లేడు. స్పందించటం చైతన్యం లక్షణం. ముందు సంకల్పం కలిగింది, తర్వాత సృష్టి తయారయ్యింది. సంకల్పము ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులతో కూడుకున్నది. మరి మహాదేవుని సంకల్పం కదా, ఆయన సంకల్పంలోనే అమ్మవారు స్పందన రూపంగా ప్రకటితమైంది. ఇచ్ఛాశక్తిని ధ్యానిస్తే జ్ఞాన క్రియలు అవే వస్తాయి. సంకల్ప శక్తితో కలిసి ఉన్న ఈశ్వరుడు శివుడు. జగమంతా ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తిచే చేయబడుతున్నది. ఇచ్ఛాశక్తితో ఉన్న పరమాత్మని శివుడు అంటారు. పరమేశ్వర సంకల్ప శక్తి త్రిపుర సుందరి, ఆ అమ్మే లలిత. లలిత ఉపాసన అంటే స్పందన శక్తి ఉపాసనే. అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి. అతస్త్వాం అంటే అందువల్ల బ్రహ్మ విష్ణు రుద్రాదులు కూడా అమ్మనే ఆరాధిస్తున్నారు. పరబ్రహ్మను తనదైన శక్తితో ప్రపంచాన్ని ప్రకటించాడు. హరిహర బ్రహ్మలకి ఆది అయిన వాడు పరబ్రహ్మ, ముగ్గురికి మూలమైన వాడు పరమేశ్వరుడు. ఏ శక్తి లేకపోతే శివుడు కూడా ఏమీ చేయలేరు, ఆ శక్తి అమ్మవారు. అలాంటి తల్లిని స్తోత్రం చేయటానికి అనేక జన్మల పుణ్యం లేకపోతే చెయ్యలేము. శివుడు సత్యకాముడు, అమ్మ సత్య సంకల్పం. హరిహర విరించాది భిరతి అంటే హరిహరుడు బ్రహ్మతో పాటు 14 మంది అమ్మని ఆరాధించారని, వారి వల్లే మనకి శ్రీవిద్య లభించిందని మానసోల్లాసం అనే తంత్రశాస్త్ర గ్రంథంలో చెప్పబడింది. ఆ 14 మంది ఎవరు అంటే విష్ణుమూర్తి, శివుడు, బ్రహ్మ, మనువు, చంద్రుడు, కుబేరుడు, లోపాముద్ర, అగస్త్యుడు, స్కందుడు, మన్మధుడు, ఇంద్రుడు, దత్తాత్రేయుడు, దూర్వాస మహర్షి, బలరాముడు. ఉపాసకుడికి ఉండవలసిన అత్యంత ముఖ్యమైన అర్హత నేను ఉపాసించగలను అనే అహం లేకుండా ఉండటం. ఆ అహం వదిలేయాలి. అమ్మే మనకి ఉపాసించే శక్తిని ప్రసాదిస్తుంది. అమ్మ అయ్యల మధ్య ఎన్నో సామ్యాలున్నాయి. వాటిలో నామ రూప అవస్థ కృత్య అనుష్ఠాన అధిష్టాన సామ్యములు ఉన్నాయి అని గురుగారు చెప్పారు. నామసామ్యము అంటే శివ శివ, శంకర శాంకరి, శంభు శాంభవి ఇటువంటివి. ఇక రూపసామ్యం అంటే త్రినేత్రధారులు, చంద్రలేఖ ఇద్దరికి ఉంటుంది, కామేశ్వర కామేశ్వరి, మహాకాలుడు మహాకాళి ఇటువంటివి. అధిష్టాన సామ్యం అంటే ఉభయులని, అమ్మాయిలనిద్దరిని లింగంగాను శ్రీచక్ర రూపంలోనూ ఆరాధించబడతారు. ఇక కృత్య సామ్యం అంటే సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహం అనేటటువంటి పంచకృత్యాలలో ఒకరికి ఒకరు సహకరించుకుంటూ వీటిని, ఈ పంచకృత్యాలని చేస్తారు. సామరస్యాన్ని ఉపాసన చేస్తే వారికి శాంతి లభిస్తుంది. శివశక్తుల సామరస్య ఉపాసనే శ్రీవిద్య ఉపాసన. ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. ప్రణతి అంటే గొప్ప నమస్కారం. త్రికరణాలతో శరణాగతితో చేసే నమస్కారము ప్రణతి. శరణు వేడి అప్పుడు స్తోత్రం చేయాలి. ఎక్కడైనా మనలో లోపం వస్తే ఉపాసన చేయడంలో అమ్మనే ఆశ్రయించాలి. శ్రీ అనగా ఆశ్రయశక్తి, శ్రీ విద్య శ్రీమాత ఆశ్రయశక్తి. ఉమామహేశ్వరుల మధ్య భేదం చూపిస్తే నరకానికి పోతారు. ఈ శ్లోకంలో అమ్మవారి నామాలు లలితా సహస్రంలోనివి ఏవే వస్తాయంటే శివసత్యైక్య రూపిణి, హరిబ్రహ్మేంద్ర సేవిత, స్థూయమానాత్మ వైభవ, పుణ్యకీర్తి, పుణ్యలభ్య, పుణ్యశ్రవణ కీర్తన. అమ్మవారి సౌందర్య లహరిలోని మొట్టమొదటి శ్లోకం గురించి మాట్లాడగలగటం నా అదృష్టంగా భావిస్తున్నాను. శ్రీమాతృ నమః. శ్రీ గురుక్షో నమః. సర్వం శ్రీ గురుచరణార్పణ.
చాలా చక్కగా వివరించారు రాధికా కమేశ్వరి గారు. అమ్మకి శివుడు అన్న, శివుడి మాటలు అన్న ఇష్టం అంట. మన గురువు గారి మాటలు ఒకసారి చెప్తున్నప్పుడు సరస్వతి మాత తన వీణావాద్యము వాయిస్తూ ఉంటే ఆ వీణావాద్యం పాటలు ఎప్పుడు అయ్యవారి మీద పాటలతోనే అయితేనే వింటుందంట. ఆ అయ్యవారు అంటే అంత ఇష్టం అమ్మకి, అదే పాతివ్రత్య మహిమ అని గురువుగారు మనకు చెప్తూ ఉంటారు. అలాగే అమ్మవారికి అయ్యవారి పాట, అయ్యవారి మాట అన్న ఇష్టము, అయ్యవారి పేరున్న ఇష్టం కాబట్టి ఈ రహస్యం తెలిసిన మన ఆదిశంకరుల వారు కూడా శివ అని అనగానే అమ్మ వెంటనే ఆదిశంకరుల వారి వైపు చూసిందట. అప్పుడు వెంటనే, అమ్మ నీవు లేనిది, నీ శక్తి లేనిది, ఎవరు శివుడు మాత్రం ఏమీ చేయలేరు అంటూ తన సౌందర్య లహరి ప్రవాహాన్ని ప్రారంభించారట. సో అలాంటి ఈ సౌందర్య లహరి మొదటి శ్లోకాన్ని మరొక్కసారి మననం చేసుకుందామా?
శివ శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి. అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి.
అద్భుతంగా ఉందండి ఈ మననం కూడా. తర్వాత రెండవ శ్లోకం యొక్క వివరాలు, తర్వాత శ్లోకం యొక్క వివరాలు మనము శ్రీనివాస్ వారి మాటలలో విందామండి.
అందరికీ నమస్కారం అండి. ఇది అమ్మవారి పాద ధూళి కణం మీద చెప్పబడిన శ్లోకం. ఈ శ్లోకాన్ని దర్శన శాస్త్రాలతో అన్వయించవచ్చు, చాలా విధాలుగా వ్యాఖ్యానించవచ్చు. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం, అమ్మ నీ పాద పద్మముల నుండి పుట్టిన ధూళిలో కాసింత కణమును బ్రహ్మదేవుడు సమకూర్చుకుని ఏమాత్రం లోపం లేకుండా 14 భువనాలను నిర్మించాడు. వీటిని విష్ణువు తన 1000 పడగలతో ఆదిశేషువుగా తన శిరస్సు మీద పెట్టుకుని ఎలాగో భరిస్తున్నాడు. ప్రళయకాలంలో రుద్రుడు ఈ సమస్త భువనాలను దానం చేస్తున్నాడు. దానం చేయవలసిన బూడిదని పవిత్రంగా ఒళ్ళంతా ధరించాడు. ఈ విధంగా సృష్టి, స్థితి, లయలు ప్రస్తావించబడ్డాయి. ఈ శ్లోకంలో విశ్వం యొక్క జననం గురించి తెలిపారు. అమ్మవారి సంకల్పం చేత ఉద్భవించిన శక్తి విశేషమే ఈ ప్రపంచమని శంకరుడు ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు. ఆ పరమాణువు ఈ ప్రపంచానికి మూలమని చెప్పడం ద్వారా వారి వైజ్ఞానిక దృక్పథం, అమ్మవారి పాదముల నుండి వచ్చిందని చెప్పడం ద్వారా వారి ఆస్తికత్వ భావన విశదమవుతుంది. సద్దర్శన శాస్త్రాల సారం ఈ శ్లోకంలో శంకరులు ఇమిడింపజేశారు. మూలాధారం నుండి శాస్త్రం వరకు ఉన్న యోగ కేంద్రములే ఈ భువనములు. వీటికి పైన ఉండేదే అమ్మవారి పాద పద్మం, అదే శాస్త్రాల పద్మం. వాధ్యేనం శౌరి శాస్త్రేణ శిశ్రాం అంటే విష్ణువు అనంతుడు, ఆదిశిశువు సంకర్షణుడు. ఈ విశ్వాన్ని అన్ని వైపుల నుండి గట్టిగా పట్టుకున్నాడు. అదే న్యూటన్ చెప్పిన థియరీ ఆఫ్ గ్రావిటీ ఏమో. ఇదే కాకుండా విష్ణువు గట్టిగా పట్టుకుంటాడు అంటే నాకు అనిపిస్తుంది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్కి అతీతమైన శక్తి డార్క్ మ్యాటర్ అని, అది దట్టంగా వ్యాపించిందని, అది లేకపోతే గెలాక్సీస్ అన్ని చల్లా చెదిరిపోతాయని అంటున్నారు. అది విష్ణువే అని శంకరులు ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారు అనిపిస్తోంది.
వాంఛితార్థ ప్రదాయిని వరద వామనయన
అని లలితా సహస్రనామములు ఇక్కడ స్మరణకు వస్తున్నాయి. ధన్యవాదాలండి.
చక్కగా వివరించారు శ్రీనివాస్ గారు. ఉదయిస్తున్న అనంత సూర్యుడు ఒకే చోట ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది అమ్మవారు. ఉదయిస్తున్న సూర్యుడు అని చెప్పడంలో ఎర్రగా ఉందని అని చెప్పడం, వేల కొలది సూర్యులు అని చెప్పడంలో అర్థం. విజ్ఞాన శాస్త్ర ప్రకారం చూసిన లెక్క లేనన్ని సూర్యులు ప్రపంచంలో ఉన్నారు. అది సూర్యులకు వెలుగుని శక్తిని ఇచ్చే అమ్మవారు మాత్రం ఒక్కరే. ఎప్పుడైనా చీకటిలో ఉన్నప్పుడు ఒక్కసారి కాంతి రాగానే ఆ వెలుగుకి కళ్ళు చెదిరిపోతాయి. కొంత సమయం గడిచాక ఆ వెలుగుకి కళ్ళు అలవాటు పడి రూపం పరిణామం కనిపిస్తుంది. అలా దేవతలకి కూడా అమ్మవారు రాగానే రూపం కనపడలేదు. సో అలాంటి అమ్మవారి రావడంతో ఎలా మనకి మనలో ఉన్న అవిద్య ఎలా తొలగిపోతుంది, ఈ లోకం అంటే ఎక్కడి నుంచి అమ్మవారి ధూళికనం అన్నట్టుగా ఇవన్నీ విషయాలు చాలా చక్కగా చెప్పారు శ్రీనివాస్ గారు. మరొకసారి శ్రీనివాస్ గారి శ్లోకాలు రిజిస్ట్రేషన్ అండి. మరొకసారి మరణం అండి.
తవ చరణ పంకేరుహ భవం విరించిత్ సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసా హరసంక్షుత్యైనం భజతి భసితో స్థూలన విధిం అవిద్యానాం అంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరందశ్రుతిచరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలదౌ విమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి త్వదన్యః పాణిభ్యాం అభయవరదో దైవతగణః త్వమేకా నైవాసి ప్రకటితవరాభీత్యభినయ భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ.
చాలా చక్కగా చెప్పారు శ్రీనివాస్ గారు. తర్వాత స్పీకర్ మనకి రాధిక బొమ్మ కంటి తర్వాత ఐదవ శ్లోకం గురించి వారి మాటలలో విందామా మరి.
శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు ఐదవ శ్లోకంలోకి ప్రవేశిద్దాం. ఈ ఐదవ శ్లోకంలో మంత్రశక్తిని చూపిస్తున్నారు శంకరులు. హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ పురాణారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వా రతినయనలేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి హి మోహాయ మహతాం. ఈ శ్లోకంలో శంకరులు అమ్మవారిని ఉద్దేశించి చెప్పింది ఏంటంటే, ప్రణత జన సౌభాగ్య జననీ, ప్రణత జనులంటే భక్తితో నమస్కరించి ఉపాసించే వాళ్ళకి సౌభాగ్యములు కలిగించే తల్లి. సౌభాగ్య విద్య మంత్ర విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అలాంటి సౌభాగ్య విద్యని ఉపాసించేవారు విష్ణుమూర్తి. ఇలా అమ్మవారిని ఉపాసించి విష్ణువు స్త్రీగా మారాడు. స్త్రీగా మారి త్రిపురాలని తగలపెట్టిన శివుడిని కలవరపెట్టాడు. ఈ శ్లోకంలో మొదటి రెండు వాక్యాలలో విష్ణువు శివుడిని మోహింప చేయడం అనే అంశం చెప్పబడి ఉన్నది. ఇది శివమోహిని స్వరూపం. పురాణాల్లో విష్ణువు మోహిని రూపాలు మూడు ఉన్నాయి, జగన్మోహిని, భస్మాసుర మోహిని, శివమోహిని. జగన్మోహిని, భస్మాసుర మోహిని రాక్షసులని మోహింపచేశాయి. శివమోహిని శివుడిని మోహింపచేసింది. విష్ణువు అమ్మవారిని ఉపాసించి శివమోహిని రూపం ధరించారు, స్త్రీగా మారాడు. ఆయనలో ఉన్న అమ్మవారే విజృంభించి శివమోహినిగా ప్రత్యక్షం అయింది. యా ఉమా సా స్వయం విష్ణువు అనే అద్భుతమైన యోగ రహస్యాన్ని చూపిస్తున్నారు. అసలు స్త్రీ అనే మాటయే అమ్మవారిని తెలియజేస్తుంది. స త ర సకార తకార రకార గుణాలు ఈ అనే శక్తి ప్రణవంతో కలిసి సత్వరజస్తమో గుణాత్మికమైన స్త్రీ శక్తియే స్త్రీ. రెండవ భాగంలో 3-4 వాక్యాలలో చెప్పింది ఏంటంటే, మన్మధుడు కూడా అమ్మవారిని ఆరాధించి రతీదేవి కళ్ళకి ఆనందం కలిగించే రూపం ధరించి మునులని కూడా మోహింపచేస్తున్నాడు. ఇక్కడ మునులు అంటే ఇంద్రియ నిగ్రహ సంపన్నులు, మనసుని అచలముగా పెట్టుకున్నవారు. అంటే విష్ణువు అమ్మవారిని ఉపాసించి స్త్రీగా మారి శివుడిని మోహింపచేశాడు, మన్మధుడు అమ్మవారిని ఉపాసించి మునులని కూడా మోహింపచేశాడు. మోక్ష ప్రాప్తికి ఐహిక సుఖాలకి అమ్మవారి ఉపాసనయే దిక్కు. అంటే అమ్మవారి ఉపాసన వలన అసాధ్యం కూడా సాధ్యం అవుతుంది. ఓం సర్వం శ్రీ గురు చరణార విందార్పణమస్తు స్వస్తి.
చాలా చక్కగా వివరించారు రాధికా గారు. మన్మధుడు కూడా అమ్మవారిని ఉపాసించి రతీదేవి కన్నులకు మాత్రమే కనిపించగల ఇంపైన రూపంతో మహామనులను సైతం మోహింపజేయగలుగుతున్నాడు. పరమేశ్వరుని అనుగ్రహం పొందాలన్నా, లోకంలో దేనిని సాధించాలన్నా అమ్మ ఆరాధనయే ఆధారం అని ఇక్కడ భావం ఇందులో చెప్పబడింది. మరి ఒక్కసారి 5వ శ్లోకం విశ్లేషణ.
ప్రణత జన సౌభాగ్య జననీ పురా నారీ పురరిపుమపిక్షోభమనయత్ స్వరోపి త్వాం నత్వా రతినయన లేహేన వపుషా మునీనామప్యంత ప్రభవతి హి మోహాయ మహతాం.
ధన్యవాదాలు రాజుక గారు. తర్వాత మన స్పీకర్ హరి గారి మాటల ద్వారా తర్వాత శ్లోకాల వివరణ.
శ్రీగురుభ్యో నమః శ్రీమాత్రే నమః హరిః ఓం. తర్వాత శ్లోకంలో చెప్తున్నారు, ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖాః వసంత సామంతో మలయ మరుదాయోధనరథః తథాభ్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. మన్మధుని గొప్పతను అమ్మవారి కృప వల్లనే వచ్చింది అన్నది ఈ శ్లోకంలోని భావం. జగదిద మనంగో విజయతే, సర్వ జగత్తుని కూడా మన్మధుడు జయించగలుగుతున్నాడు. పోని ఆయన దగ్గర ఉన్న పరికరాలు ఏమైనా గొప్పవైనా అంటే చాలా తేలికైన పరికరాలే. ఒక్కసారి ఆయన పరికరాలను చూస్తే ఏమీ పరికరాని పరికరాలు తీర్మానిస్తాం. ధను పౌష్పం, పుష్ప సంబంధి అయిన ధనస్సు అంటే పూల బాణాలు సంధించే మెత్తని చెరుకు విల్లు. మౌర్వి మధుకర మయి, తుమ్మిదల బారు వింటినారి. పంచవిశిఖాః, 5 పూల బాణాలు. వసంత సామంతో, ఆయనకు సహకారంగా ఉండేటటువంటి మిత్రుడు వసంతుడు, చాలా అల్పాయుష్కుడు, 2 నెలలే ఆయన యొక్క ఆయువు. ఈ యుద్ధానికి పెద్ద రథంలా తీసుకుపోతున్నది ఏమిటి అంటే మలయపవను, ఆయన ఒక మిత్రుడు. మలయపవను అంటే ఒక చెట్టు యొక్క చిగురును కూడా కదపడం మహాకష్టం, అంత నెమ్మదిగా వీస్తుంది. ఇవి ఆయనకున్న పరికరాలు. ఏవైనా గొప్పవి ఉన్నాయి ఇందులో? ఇలాంటివి పట్టుకుని తదాప్యేక, తదాపి అంటే అయినప్పటికీ, ఏక అతను ఒక్కడే, జగదిద మనంగో విజయతే, సర్వ జగత్తుని జయిస్తున్నాడమ్మా. దానికి కారణం ఏమిటో నాకు తెలిసిందమ్మా అంటున్నారు శంకరులు. కామపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా, కామపి అనే మాటలోనే ఆ కాది విద్యా ప్రస్తావన కనిపిస్తున్నది. కామపి అంటే ఒకనొక అనిర్వచనీయమైన ఏదో ఒక కృపను నీ కడగంటి చూపుల నుంచి మన్మధుడు పొందాడు కనుకనే ఇదంతా సాధించగలిగాడు తల్లి. ఇందులో మనం అందుకోవాల్సిన భావం ఏమిటి అంటే, ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగే శక్తి అమ్మవారి కారుణ్యానికి ఉంది. ఆ తల్లి కారుణ్యం కానీ మన పైన కురిసిందా? పనికిరాని పదార్థాలు మన దగ్గర ఉన్నప్పటికీ ప్రయోజనాన్ని సులభంగా సాధించగలము. మన్మధుడు ఉపాసించిన స్త్రీ విద్యకు కాది విద్య అని పేరు. ఆ కాది విద్య ఇందులో ప్రధానంగా చెప్పబడుతున్నది. ఇంకా ఇందులో దాగి ఉన్న అంతరార్థం చూసినట్లయితే, అనంగహ అంటే శరీరం కానివాడు జీవుడని, మనస్సే చెరుకు విల్లని, 5 పూల బాణాలే శబ్ద స్పర్శ రూపరస గంధ అనే పంచ తన్మాత్రలు, వింటినారి ఏమిటి అంటే తుమ్మెదల బారు అనగా మనలోని ప్రాణగ్రంథులే వింటినారి. వసంతుడు ఎవడు అంటే యవ్వనం. మలయపవనం అంటే నీ శరీరంలో నెమ్మదిగా తిరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలే మలయపవనం. మనస్సు చెరుకు విల్లై, పంచ తన్మాత్రలు 5 పూల బాణాలై, యవ్వనం వసంతమై, మన ఊపిరియే మలయపవనమై ఈ పరికరం పట్టుకుని ఈ దేహమునందున్న అనంగుడైన జీవుడు జీవించగలుగుతున్నాడంటే తల్లి చిత్శక్తి స్వరూపుని అయిన నీ చైతన్యం లోపల ప్రసరించడం చేతనే బ్రతకగలుగుతున్నాడు తల్లి అని దీనిలో ఉన్నటువంటి అద్భుతమైన ఆంతర్యం. అమ్మా నీ కృప ఉంటేనే ఈ జగత్తులో దేనికి పుట్టాము ఆ పరమార్థం సాధించి ముక్తిని పొందగలం అమ్మా అని ఈ శ్లోకంలో దాగిన ఒక అద్భుతమైన భావాన్ని ఆవిష్కరింపజేసిన శంకరులకు నమస్కరిస్తూ తర్వాత శ్లోకంలో శ్రీవిద్యాది దేవతైన అమ్మవారి యొక్క రూప వర్ణన చూపిస్తున్నారు. సౌందర్య లహరిలో ప్రధానంగా అమ్మవారి యొక్క నాలుగు రకాల రూపాలను చూపిస్తారు. అవి ఒకటి స్థూల రూపము, రెండు సూక్ష్మ రూపము, మూడు సూక్ష్మ తర రూపము, నాలుగు సూక్ష్మ తమ రూపము. స్థూల రూపం అంటే విగ్రహాలు, సగుణ సాకారం, స్థూలములు. సూక్ష్మ రూపం అంటే అమ్మవారి యొక్క మంత్రము. సూక్ష్మ తర రూపం అంటే కుండలిని. సూక్ష్మ తమ రూపం అంటే ఉపనిషత్ ప్రతిపాద్యమైన నిర్గుణ బ్రహ్మం. దీనికి తాత్విక రూపం పరమార్థ రూపం అని కూడా చెప్పవచ్చు. ఈ నాలుగు కలిపి అమ్మవారు, ఈ నాలుగు స్వరూపాలను కలిపి అందించే గ్రంథమే సౌందర్య లహరి. పరిపూర్ణమైన ఉపాసన ఎప్పుడవుతుంది అంటే పై నాలుగు గ్రహించినప్పుడే. ఈ నేపథ్యంతో తర్వాత శ్లోకాన్ని పరిశీలిద్దాం. కొనత్ కాంచీదామ కరికలభ కుంభస్తనత పరీక్షేనా మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలై పురస్తాదాస్తాం పురమతితు రాహో పురుషిక. అమ్మవారు వడ్డాణం పెట్టుకున్నదట, దాన్ని వర్ణించారు. ఎలాంటి వడ్డాణం అంటే కొనత్ కాంచీదామ ధ్వనిస్తున్న మువ్వల మొలనూలు ధరించినది. అమ్మవారు కూర్చున్న ధ్వనిస్తున్నాయంటే కదిలితే ధ్వనించేవి జడమైన ఆభరణాలు, కూర్చున్న ధ్వనించేవి చైతన్యవంతమైన ఆభరణాలు. అమ్మవారు ధరించిన ఆభరణాలు కూడా చైతన్యవంతములే. ఆభరణాలు అంటే మంత్రములే. ఒక్కొక్క ఆభరణ ధ్యానం ఒక్కొక్క సౌభాగ్యాన్ని ఇస్తుంది. కాంచి అంటే మొలనూలు, భూమికి మొలనూలు వంటి స్థానం అది, కటిస్థానం అదే మణిపూర్ చక్ర స్థానం. కొనత్ అంటే మంత్రధ్వనులతో ఉన్న నాదమయమైనటువంటి ఆ భవ్యమైన మొలనూలు. అంతేకాదు సహస్రారం దగ్గర నుంచి మూలాధారం వరకు చైతన్యం ప్రసరిస్తోంది. అలా వెళ్ళిన చైతన్యం మాటగా పలకడానికి ముందు నాభి దగ్గర సూక్ష్మనాదంగా వ్యక్తమవుతుంది. కనుక ఆ నాభి దగ్గరే కొనత్ కాంచీదామ అని చెప్పడంలో ఉన్న ఆంతర్యం. కరికలభ కుంభస్తనత జగత్తునంతటినీ పోషించగలిగేటటువంటి అమృతం నింపుకున్న ఉన్నతమైన వక్షస్థలం కలిగినటువంటి తల్లి, పరీక్షీనా మధ్యే సన్నని నడుము కలిగిన తల్లి, పరిణత శరత్చంద్ర వదన పండిన శరత్కాలకు చంద్రుని వంటి ముఖం కల తల్లి, పై రెండు చేతులలో పాశము అంకుశము, కింది రెండు చేతుల్లో చెరుకు విల్లు పువ్వుల బాణాలు పట్టుకొని ఉన్నటువంటి ఆ తల్లి, పురస్తాత్ ఆస్తాం నహ నా కళ్ళ ముందు కనిపించుగాక, ఇందులో అమ్మవారిని చూడాలనే అభిలాష తపన కనపడుతుంది. గమనించండి, ఎన్నడు చూతునో ఇనకుల తిలక నిన్నెన్నడు చూతునో అంటారు త్యాగరాజ స్వామి వారు. ఇందులో ఉన్న విశేషం ఏమిటంటే ఇక్కడ నాలుగు రకాల ఆయుధాలు చెప్పుకున్నాం. ఒకటి చెరుకు విల్లు, రెండు పువ్వుల బాణాలు, మూడు పాశము, నాలుగు అంకుశం. చెరుకు విల్లు అంటే మనస్సు, పువ్వుల బాణాలు పంచ తన్మాత్రలు, పాశము అంటే రాగము, అంకుశం ద్వేషానికి ప్రతీక. మనస్సు పంచ తన్మాత్రలు అవి అనుభవిస్తున్నప్పుడు ఒకదాని మీద ప్రీతి మరొక దాని మీద అప్రీతి, ఇదే మన బ్రతుకు. ఈ నాలుగు మన నిర్వాహకం వల్ల పనిచేయడం లేదు. ఈ నాలుగు పనిచేయడానికి కారణం లోపల ఉన్న చిత్శక్తి. అందుకనే చిత్శక్తి అయిన అమ్మవారి చేతుల్లోనే ఈ నాలుగు పెట్టడంలో ఉన్న ఆంతర్యం. ఇలా కనపడుతున్న అమ్మవారు ఎవరయ్యా అంటే ఉరమతితుః త్రిపురాసుర సంహారకుడైన పరమేశ్వరుని యొక్క అహో పురుషిక, అహంకార రూపిణి అని అర్థం. నేను చేస్తున్నాను, నేను చేయగలను అనే భావం పేరు పురుషిక. పరమాత్మ సృష్టి స్థితి లయాదులను చేస్తాను అని అనుకుంటాడు. ఆ నేను చేస్తాననే పరమేశ్వరుని యొక్క పౌరుషమే అమ్మవారు, పరమేశ్వరుని యొక్క అహంకారం. అహంకారం అంటే గర్వం అని కాదు అర్థం, నేను అనే స్ఫురణ. ఆ స్ఫురణే ఇప్పుడు రూపం ధరించి ఎదురుగా కూర్చున్నది. కనుక నీకు కనపడుతున్న అమ్మ రూపం చెరుకు విల్లు, పువ్వుల బాణాలు, పాశము, అంకుశము పట్టుకొని, సన్నని నడుముతో వడ్డాణం చుట్టుకొని, ఉన్నతమైన వక్షస్థలంతో, నిర్మలమైన ప్రసన్నమైన పరిపూర్ణమైన వదనంతో కనబడుతున్న ఆ తల్లి, ఆ రూపము పరమేశ్వరుని యొక్క పురుషకారం సాక్షాత్కరించి ఎదురుగా కనబడుతున్నది. ఇదే సమయాచారం, ఇదే సామరస్యం. శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ మాతృ చరణారవింద అర్పణమస్తు. స్వస్తి.
ఏమీ చేతగాని వాళ్ళకి కూడా అమ్మని కొలిస్తే ఎటువంటి అమ్మ ఎటువంటి అనిర్వచనీయమైన కృపను ఇస్తుందో ఆ కృపతో మనం ఏదైనా జయించగలము అని తర్వాత అమ్మవారి యొక్క స్థూల రూప వర్ణన చక్కగా వివరించారు హరిగారు. మరొక్కసారి మీ యొక్క పాట, మీ యొక్క శ్లోకాలను వినిపిస్తారా? మరి
సౌందర్య లహరి ఆరవ శ్లోకం. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచదిశిఖా వసంత సామంతో మలయమరుదాయోధనరథ తథాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా జగదితమనంగో విజయతే. ఏడవ శ్లోకం. క్వనత్ కాంచీదామా కరికలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలైః పురస్తాదాస్తాన్నః పురమతితురాహో పురుషిక.
ఇలా ఉన్న అమ్మవారి స్థూల రూపం, ఇలా ఉన్న స్థూల రూపమైన అమ్మవారు, అమ్మవారు ఎక్కడ ఉంటుందో ఆ అడ్రస్ ఎక్కడ మనము తర్వాత స్పీకర్ సాయి గారి ద్వారా విందామా మరి.
ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం సౌందర్య లహరిలో 8వ శ్లోకం గురించి మాట్లాడుకుందాం. మొదట శ్లోకం. సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపో పవనవతి చింతామణిగృహే శివాకారే మంచే పరమశివ పర్యంకనిలయాం భజంతి త్వాం ధన్యా కతిచన శిదానందలహరి. ఈ శ్లోకంలో అమ్మ లలితాదేవి శ్రీ విద్యాస్వరూపిణి జగజ్జనని అమృత సముద్రంలో కల్పవృక్షములచే చుట్టబడిన మణిద్వీపమునందు కడిమి చెట్ల తోటయందు సదాశివుని ఒడిలో జ్ఞానానంద తరంగ రూపంగా ఉన్న నిన్ను కృతార్థులైన కొందరు మాత్రమే సేవించి తరించగలుగుతున్నారు అని తాత్పర్యం చెప్పుకోవాలి. మనము కొనత్ కాంచీదామ శ్లోకమందు అమ్మవారి స్థూల రూపాన్ని, ఈ శ్లోకంలో అంతర్ముఖ ధ్యానాన్ని తెలుసుకున్నాము. ఈ శ్లోకమందరి పదములు పూర్తిగా ఆత్మవిద్యాపరంగా ఉంటాయి. గురువు గారు ప్రవచనంలో చెప్పినట్టు సారూప్య సాలోక్య సామీప్య సాయుజ్య అనే మోక్ష మార్గాలను వాటి భావనా స్వరూపాన్ని పూర్తిగా ఆవిష్కరిస్తాయి. ఇందులో ఉన్న పదాలను మనం కొంచెం పరిశీలిస్తే సుధా సింధువు అంటే అమృత సముద్రము, మృతత్వం లేని సాగరం, సముద్రానికి ముద్రలను తనయందు కలదన్న అర్థాన్ని చెప్పుకోవచ్చు. మనలో కూడా ఒక సుధా బిందువు కలదు. కుండలిని యోగమందు ఆజ్ఞాచక్ర స్థానాన్ని మనస్తత్వ స్థానంగా చెప్పుకోవడాన్ని ఎందుకే. ఇది మనము 9వ శ్లోకంలో చూడబోతున్నాము. అంతో పాటుగా సురవిటపి వాటీ పరివృతం అంటే ఆ ఇంట్లో అమ్మవారు ఉండే ఇల్లు సురవిటపి వాటీ పరివృతే అమ్మవారు ఉన్నందువల్ల ఆ ఇల్లు ఆ ఇంట్లో ఉన్న శక్తి చింతామణి శక్తిగా మారింది. ఆ చుట్టూ ఉన్న వనమంతా కూడా కల్పవృక్షంగా మారిపోయింది. ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క కల్పవృక్షమైంది. శివాకారే మంచే అన్న పదాన్ని చూస్తే మనకు శ్రీచక్ర కేంద్రం వద్ద గల ప్రదేశము అని స్ఫురణకు వస్తుంది. పరమశివ పర్యంకము అన్న పదాన్ని ఆ శంకరుని ఒడిలో ఉన్న తల్లిగా చూడొచ్చు. శివశక్తుల అభేద్యాన్ని సూచిస్తుంది. ఇంకొక విధంగా చూస్తే సంఖ్యాత్మకంగా 1 అన్న సంఖ్యను అంకె అంటారు. సంపూర్ణత్వం ఉన్న సంఖ్య పర్య అంకం 9 సంపూర్ణత్వం ఉన్న అంకెగా సూచిస్తారు. మొదట ఉన్న 0 లేదంటే శూన్యం పూర్ణాన్ని సూచిస్తుంది, ఆ పరమాత్మ సత్వాన్ని సూచిస్తుంది. తర్వాత వచ్చే 1 ఆ సంకల్పం ఉన్న శివతత్వాన్ని, 9 పూర్తిగా వ్యక్తమైన ఈ ప్రపంచాన్ని సూచిస్తుంది. నమస్కారం.
చాలా చక్కగా వివరించారు సాయిరాం గారు. సాయిరాం గారి శ్లోకం మరొకసారి.
సుధా సింధూర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నిలిపోపవనవతి చింతామణిగృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యా కతిచన చిదానందలహరి.
తర్వాత శ్లోకాల గురించి వివరణ మనం వందన గారి మాటల ద్వారా విందామా మరి. వందన గారు.
శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఇంతవరకు మనము అమ్మవారి స్థూల దేహ వర్ణన, అమ్మవారు ఎక్కడ ఉన్న చోటు గురించి తెలుసుకున్నాము. అందరూ అద్భుతంగా వివరించారు. ఇప్పుడు మనము 9, 10, 11 శ్లోకాలు తెలుసుకోబోతున్నాము. ఇది ముఖ్యంగా స్థూల రూప సూక్ష్మ రూప వర్ణన. ఇప్పటి వరకు స్థూల రూపమైంది, ఇప్పుడు సూక్ష్మ రూపంలోకి ప్రవేశిస్తున్నాం. ఇందులో ముఖ్యంగా 9, 10 శ్లోకాలు ఒక రకంగా అవి జంటగా ఉంటాయి. షట్చక్ర విద్యని వివరించారు గురువు గారు, చాలా విస్తారంగా వివరించారు. నా ప్రయత్నము ఇంతలా ఇంత తక్కువ టైంలో ప్రయత్నిస్తాను నాకు తెలిసినందులో. 9వ శ్లోకము. మహీ మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాదిష్టానే హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే. ఇందులో సప్తమి విభక్తి తీసుకొని అద్భుతంగా రచించారు. ఇది చాలా చాలా బాగా రచించారు. ఇందులో అంటారు శంకర భగవత్పాదులు అమ్మవారితో, అమ్మ నీకు నిలమైన శ్రీచక్రము, క్షమించాలి, కుండలి, ఇందులో కుండలి స్వరూపిణిగా దేవిని అంటారు. అమ్మ మూలాధార చక్రమున భూతత్వమును, మహిం మూలాధారే అన్నాక కమపి మణిపూరే అంటే జలతత్వమును మణిపూరం. హుతవహం స్థితం స్వాదిష్టానే అంటే అగ్నితత్వము స్వాదిష్టాన చక్రము. హృది మరుత వాయుతత్వము హృదయం దగ్గర. ఉపరి ఆకాశం, ఉపరి ఆకాశతత్వము అంతకంటే పైన, దానికి పైన అంటే విశుద్ధి చక్రము ఆకాశతత్వం. ఆ తర్వాత కనుబొమ్మల నడుమ ఆజ్ఞా చక్రము, దీన్ని మనస్తత్వం చక్రం అని కూడా అంటారు. ఎందుకంటే అది వివరించారు గురువు గారు, మన పంచేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అన్ని ఇవన్నీ వీటి పైన, వీటిని అన్నిటినీ నియంత్రించేది మన బుద్ధి కాబట్టి అంత కలిపి గీతలో కూడా అన్నారు మన షష్ఠేంద్రియాణిచ అని. అది కూడా గురువు గారు కోట్ చేశారు. సో మనం బుద్ధిని బట్టే చేస్తాం కాబట్టి. సో ఈ ముఖ్యంగా ఈ శ్లోకంలో ఏం మనకు ఇస్తున్న సందేశం ఏమిటంటే, ఇప్పుడు మనం వ్యవస్థలో విద్యుత్ శక్తి కావాలంటే ఎలక్ట్రిసిటీ ఆఫీసు అలా ఎలా నియంత్రిస్తాయో అదేవిధంగా మనలో ప్రసరిస్తున్న ప్రాణశక్తి ఈ కుండలిని మనలో ప్రవహిస్తూ మన పంచభూత వ్యవస్థను ఎలా నిర్వహిస్తుందో, వాటికి ఈ స్థానాలు ఇవన్నీ మన మూలాధారం భూమి, మణిపూరం జలం, జలతత్వము, స్వాధిష్టానం దగ్గర అగ్నితత్వము, అనాహతం దగ్గర వాయుతత్వం, విశుద్ధి దగ్గర ఆకాశతత్వం, కనుబొమ్మల మధ్య భూమధ్య స్థానంలో ఆజ్ఞాచక్రము. ఇది ఈ శ్లోకము చాలా ముఖ్యమైన శ్లోకం అని చాలా విస్తారంగా చెప్పారు. ఇందులో ఆజ్ఞాచక్రం తర్వాత అది మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం, అంటే అన్నిటినీ దాటుకుని వెళ్ళిన తర్వాత మనం అక్కడికి చేరుకుంటాము. అక్కడ సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే, పత్యా సహ విహరసే. ఇందులో శంకరపాదులు అమ్మవారిని డైరెక్ట్ మనకు చెప్పడం లేదు, ఇది డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు. అంత సర్వనామంలో ఉంది సంబోధన అంతను. అది చాలా అద్భుతంగా వివరించారు. నేను దానికి న్యాయం చేస్తానో లేదో పదవ శ్లోకంలోకి వెళ్తున్నాము. పదవ శ్లోకము ముఖ్యంగా ఈ మనం 9వ శ్లోకంలో సహస్రార చక్రంలోకి వెళ్తే జరిగే సిద్ధి గురించి చెప్పారు కదా. ఇప్పుడు అక్కడికి చేరుకున్నాక ఎలా ఉంటుంది, ఆ యోగి పరిస్థితి ఎలా ఉంటుంది, అది ఇందులో చెప్తున్నారు. ఇది చెప్పే సమయంలో గురుగారు తిరియక్కులకి మనిషికి ఉన్న భేదము, మనం ఎలా అందరిలో కుండలిసి శక్తి ఉన్నా మనం దాన్ని ఊర్ధ్వముఖ చలనం చేసుకోవడానికి మనం ఎంత ఎక్విప్డ్గా ఉన్నామో చెప్పాలంటే ఇలాంటి బాడీ అని అది బాగా చాలా బాగా చెప్పారు. ఇప్పుడు పైన ఇప్పుడు ఒకసారి సహస్రారంలోకి వెళ్ళాక జరిగేది ఇప్పుడు చెప్పుకుంటున్నాం మనం. సుధాధారా సారై చరణయుగళాంతర్విగళితై ప్రపంచం సించంతి పునరపి రసాంనాయ మహస అవాప్య స్వాం భూమిం భుజగరిభం అద్యుష్టవలయం స్వమాత్మానం కృత్వా స్వపిశికులకుండే కుహరిణి. కుండలి నీ రూపమైన తల్లి, సహస్రార పద్మమున నీ పాదముల జంట నుండి జాలువారే అమృతధారల ప్రవాహంచే 72,000 నాడులను పంచభూత మనోమయ ప్రపంచాన్ని తడుపుచున్నావు. అనంతరం రసమయమైన తేజోరూపంతో సహస్రార చంద్రబింబము నుండి నీ స్థానమైన మూలాధారాన్ని చేరుకుందు. అచ్చట 3.5 చుట్లు గల సర్పాకారముగా నిన్ను నువ్వు మలుచుకొని కులకుండ గుహలో నిద్రింతు. ఇది తాత్పర్యము. కాకపోతే అధోముఖ చలనంలో ఒకసారి ఊర్ధముఖ చలనం అయిన యోగికి అధోముఖ చలనంలో అజ్ఞానం ఉండదు అని గురుగారు అక్కడ క్లారిఫై చేస్తారు. దీని మామూలుగా మూలాధారంలో ఉండడానికి ఒకసారి జ్ఞానము సిద్ధి ప్రాప్తించిన తర్వాత మూలాధారంలో ఉండడానికి ఏమిటి డిఫరెన్స్, చాలా చాలా అద్భుతంగా వివరించారు. ఇందులో చెప్పుకున్న నామాలు నేను అన్ని కలిపి 11వ శ్లోకం తర్వాతే చెప్తానండి, ఎందుకంటే ఇవన్నీ కనెక్టెడ్గా ఉన్నాయి. అన్ని కలిపి చెప్తాను. ఇప్పుడు 11వ శ్లోకములో ఇక్కడ మనకు శ్రీచక్రం గురించి అద్భుతంగా వివరించారు. శ్రీచక్ర యంత్రము గురించి ఉంటుంది ఇదంతా. ఇందులో గురుగారు సౌందర్య లహరి ఎలా నిగమ ఆగమ కలిపి సౌందర్య లహరి శ్రీ విద్యను ఎలా చెప్తుంది, అందులో ఉన్న కొన్ని రహస్యాలు చెప్పారు. అదేవిధంగా ఆయన ఉటంకించారు, అమ్మవారితో మాట్లాడుతున్నారు. ఇప్పుడు శంకరులు శ్రీచక్రం గురించి అమ్మవారితో చెప్తున్నారు, అంటే అమ్మవారికి తెలియక కాదు కానీ ఇది అందుకే దీన్ని రహస్య విద్య, మనము ఆయన ధ్యానంలో ఉండి మాట్లాడుతున్నారు అని మనం అర్థం చేసుకోవాలి. ఇందులో అంటారు, చతుర్భిశ్రీకంఠై శివయువతి పంచభిరపి ప్రభిన్నా విశ్వంభో నవభిరపి మూల ప్రకృతిభిః త్రయశ్చత్వారింశత్ వసుదల కళా శ్రత్రివలయ త్రిరేఖాభిస్సార్ధం తవ చరణ కోణాః పరిణతాః. ఇందులో ఒక చిన్న వేరే అదర్ బుక్స్కి చిన్న పరివర్తనం ఉంది. గురుగారు అన్ని పుస్తకాలు అధ్యయనం చేసి అందులో కరెక్ట్గా లాజిక్గా ఉన్నదే తీసుకున్నారు. అది 3వ లైన్లో త్రయశ్చత్వారింశత్ అనేదన్నమాట. మీకు వేరే పుస్తకాల్లో చూస్తే చతుశ్చత్వారింశత్ అని ఉంటుంది, అది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో శ్రీ శ్రీచక్రము ఎక్కడ దొరుకుతుంది ఇలాంటి క్వశ్చన్స్ అందరూ అడుగుతుంటారని గురుగారు చెప్పారు. ఆయన గురుగారు చాలా క్లుప్తంగా అద్భుతంగా చెప్పారు. ఏమన్నారంటే ఆయన ఎన్నో జన్మల పుణ్యం పెట్టి మనము ఈ శరీరం అనే శ్రీచక్రాన్ని మనం కొనుక్కున్నాం అని చాలా అద్భుతంగా చెప్పారు. మనం దాన్ని ఎంత జాగ్రత్తగా వాడుకోవాలో, ముఖ్యంగా ఈ శ్లోకము ఒక మొత్తం ఒక సీడీ అంతా పైనే చెప్పారండి. ఇది చాలా విస్తారంగా చెప్పారు. ఇందులో మంత్రం యంత్రం విగ్రహ ప్రతిష్టలో ఆ సీక్వెన్స్ కూడా చెప్పారు. ధ్యాన శ్లోకము వల్ల వచ్చే దాని సిగ్నిఫికెన్స్ కూడా చెప్పారు. చాలా అద్భుతంగా చెప్పారు. ఇందులో అంటారు శంకర భగవత్పాదులు, అమ్మ నీ నిలయమైన శ్రీచక్రము నాలుగు శివచక్రాలతో, ఐదు శక్తి చక్రములతో, తొమ్మిది మూల ప్రకృతులతోనూ, 43 త్రికోణములతోనూ, 8 దళముల వసువులతో, 16 దళములతో, 3 వలయములతో, 3 రేఖలతో ఉన్నది. అది ఎలాగంటే మీరు పిక్చర్ శ్రీచక్రం గమనిస్తే మధ్యలో బిందువు చుట్టూ మీరు త్రికోణాలు లెక్క పెడితే ఫస్ట్ ఒకటి ఉంటుంది, తర్వాత 8 అష్టదళ త్రికోణం ఉంటుంది, తర్వాత అంతర్దశార చక్రం ఉంటుంది, బహిర్దశార చక్రం అంటే అవి 10 10, తర్వాత చతుర్దశ త్రికోణ చక్రం ఉంటుంది, అది 14, మొత్తం కలిపి 43 అవుతాయి. అది గురుగారు ఎక్స్ప్లెయిన్ చేశారు, అది ఎందుకు పాఠాంతరం ఎందుకు ఉంది అనేది ఆ విషయం చెప్పారు. అది మీరు అందరూ కూడా ఈ లెక్క సరిపోతుంది అనుకుంటున్నాను, ప్రయత్నించాను. 4 శివచక్రాలు వచ్చి బిందు చక్రము, అష్టదళ వృత్తము, షోడశ దళ వృత్తము, చతురస్రం, అవి 4 శివచక్రాలు. అవి పైకి వెళ్ళిన త్రికోణాలు, కిందకు వస్తున్న త్రికోణాలు 5, అవి త్రికోణ చక్రము, అష్ట త్రికోణ చక్రము, అంతర్దశార చక్రము, బహిర్దశార చక్రము, చతుర్దశ త్రికోణ చక్రము. ఇవి 4 ఊర్ధ్వముఖ త్రికోణాలు, 5 అధోముఖ త్రికోణాలు, అన్ని కలిసి 43 త్రికోణాలు ఏర్పడుతున్నాయి. పాఠాంతరం ఉన్న వాళ్ళు ఆ బిందు కూడా కలుపుకొని 44 అంటున్నారు, అది అవసరం లేదు అక్కడ. ఇందులో 9 మూల ప్రకృతులు ఏవో కూడా గురువుగారు చెప్పారు మనకు. అది అవ్యక్తము, మహత్తు, బుద్ధి, మనస్సు, పంచతత్వములు. ఈ పంచతత్వములు ఇవి 4 9 అవుతాయి కదా. ఈ పంచతత్వాలు ఏంటో కూడా వీటిని పంచక పంచకం అంటారు. పంచభూత, పంచప్రాణ, పంచ జ్ఞానేంద్రియ, పంచకర్మేంద్రియ, పంచ తన్మాత్రలు, వీటితో కూడిన విశ్వచక్రమే శ్రీచక్రం. ఇది దానిలోని మూల ప్రకృతులు, శివశక్తి ఆత్మకాలను. ఈ 3 శ్లోకాల్లో కలిపిన నామాలని నేను ఇప్పుడు చెప్తాను అన్ని కలిపి, ఎందుకంటే ఇవి కనెక్టెడ్. మూలాధారైక నిలయ, మణిపూరాంతరుదిత, ఆజ్ఞాచక్రాంతరాళస్థ, సహస్రారాంభుజారూఢ, మహాశక్తి, కుండలిని, కులయోగిని, సుధాసారాభివర్షిణి, కులకుండాలయ, అకుల, సమయాంతస్థ, శివశక్తి ఏకరూపిణి, శ్రీచక్ర రాజ నిలయ, ఇవన్నీ కూడా మీరు ఇప్పటికీ మీరు గుర్తుపట్టే ఉంటారు. లలితా సహస్రనామంలో శ్లోకాలు 35 నుండి 40 వరకు శ్లోకాలన్నీ కలిపి చెప్పాలంటే ఈ 3 శ్లోకాలు కలుస్తాయి అనుకుంటున్నాను. ఇందులో చాలా విస్తారంగా చెప్పడం వల్ల గురుగారు కొన్ని మోడర్న్ లైఫ్లో జరిగిన రియల్ ఎగ్జాంపుల్స్ చాలా చెప్పారు. అమెరికాలో దొరికిన శ్రీ యంత్రాలు అవన్నీ కూడా నేను గూగుల్లో వెళ్ళి చూశానండి, ఉన్నాయి, నేను అవన్నీ కూడా పెడతాను. తర్వాత టోనోస్కోపీ గురించి చెప్పారు, అవంతా చాలా అద్భుతంగా ఉంది. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఎంతో కృతజ్ఞతలు. శ్రీమాత్రేన.
సారీ అండి, నేను మ్యూట్లో పెట్టి మాట్లాడాను. శ్రీచక్రం గురించి, మన దేహం శ్రీచక్రంతో ఉన్న లింక్ గురించి, మన అంతరంగంలో ఉన్న అంతర్ముఖంగా ఉన్న శ్రీచక్రాల గురించి చాలా చక్కగా వివరించారు వందన గారు. ఒక్కసారి మరొక్కసారి మీ యొక్క శ్లోకాలు విందామా మరి.
స్థితం స్వాధిష్ఠానే హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే సుధాధారాసారైః చరణయుగలాంతర్విగళితైః ప్రపంచం సించంతి పునరపి రసాంనాయ మహసః అవాప్య స్వాం భూమిం భుజగనిభమద్యుష్టవలయం సమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభి పంచభిరపి ప్రభిన్నాభిశంభోః నవభిరపి మూల ప్రకృతిభిః త్రయశ్చత్వారింశత్ వసుదళ కళాశ్రత్రివలయా త్రిరేఖాభిస్సార్ధం తవ చరణ కోణాః పరిణతాః.
ఈ రోజు మరణంలో ప్రతి స్పీకర్ పాడిన శ్లోకాలను విని ఎంతో ఆనందంతో మన రాధికా కామేశ్వరి గారు మనకు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారండి, అది ఏమిటో విందామా మరి.
మనకిప్పుడు ఇంత అత్యంత అద్భుతమైనటువంటి సౌందర్య లహరి అధ్యయనం ఇప్పుడు మనం చేస్తున్నాం కాబట్టి మనలో చాలా మందికి సౌందర్య లహరి నేర్చుకుంటే బాగుంటుంది చక్కగా అని అనిపిస్తుంటుంది కదా. మన మీనా మంతా గారు అండ్ ఒక చిన్న టీం కలిపి నేర్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నాము, అంటే లాజిస్టిక్స్ అవి వర్కౌట్ చేస్తున్నాం ప్రస్తుతానికి. అది ఈ మురళి వేదికగా అందరికి తెలియచెప్పాలి అని అనుకుంటున్నాము, అందుకని ఈ విషయం చెప్పడం జరుగుతోంది. రాగయుక్తంగా లేకపోతే ఒకటే రాగంలో కూడా, అంటే ఇంకా అన్ని కూడా ఆ విషయాలన్నీ కూడా ముందు ముందు మనకు తెలుస్తాయి, అదంటే చెప్పదలుచుకున్నాను. శ్రీ గురుక్షణ,
ఇంతటితో ఈ మురళిలో జరిగిన తప్పులకి ఈ చిన్నవారిని మీ తోటి స్నేహితుని విద్యార్థిని క్షమిస్తూ ఉన్న దీంట్లో ఉన్న మకరందాన్ని మీరు ఆస్వాదించారని తలంచుతూ సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు స్వస్తి.